गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न ప్రచోదయా।
భగవద్గీత గురించి చర్చించుకునే ముందు కొన్ని విషయాల గురించి మనకి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోతే భగవద్గీతలో వచ్చేటటువంటి అనేక పదాలకి మనకి సవ్యమైనటువంటి అవగాహన ఉండదు। మొట్టమొదటిది యోగము అనేటటువంటి పదము। యోగము అనేటటువంటి పదము భగవద్గీతలో లేకపోతే వ్యాస భగవానుడు కానీ మన ఋషులు వేదాలలో కానీ మిగతా చోట్ల కానీ ఉపనిషత్తులో కానీ ఈ యోగము అనేటటువంటి పదము వాళ్ళు ఏ భాషతో ఏ భావంతో ఏ ఉద్దేశంతో వాడారో ఈనాడు మనం దాన్ని పూర్తిగా మర్చిపోయాం। దాన్ని ముందు మనం చాలా బాగా మననం చేసుకుని అర్థం చేసుకోకపోతే ఈ 18 యోగాలు భగవద్గీతలో ఉన్నటువంటి 18 యోగాలు కూడా మనకి ఎందుకు ఉపయోగపడవు। యోగము అనేది సాధన చేసేటటువంటి విషయము కాదు, అది ముందు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి। నాహం వేదే న తపసే న దానేన న చేజ్జేయ శక్యేమం విదో ద్రష్టం దృష్టవానసి మామ్యధ। విశ్వరూపం గురించి చెప్తూ స్పష్టంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు, నాహం వేదేర్ వేదాల వల్ల కానీ న దానేర్ దానాల వల్ల కానీ యజ్ఞాల వల్ల కానీ తపస్సుల వల్ల కానీ ఏ విధంగాను కూడా నువ్వు నన్ను ఏ విధంగా అవుతే ఈ విశ్వరూపాన్ని చూడగలిగావు, ఆ విశ్వరూపాన్ని నువ్వు ఏ విధమైనటువంటి నీ ప్రయత్నాల వల్ల చూడలేవు, అది మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి సాధనలో। మీ సాధన వల్ల మీరు భగవంతుణ్ణి పొందుతాము అనుకుంటే వెంట్రుకను కట్టి కొండని లాగినట్టే అనంతమైనటువంటి మమేకాంశ స్థితో జగత్ విభూతి యోగంలో మొత్తం ఈ ప్రపంచం యొక్క విశాల విశ్వము మన మనస్సుకి తెలిసేటటువంటి విషయం గురించి మీరు ఊహించండి, మీకు ఎంత తెలుసో పాలపుంతల గురించి తెలుసు, ధ్రువ నక్షత్రాల గురించి తెలుసు, వాటి గురించి తెలుసు, వీటి గురించి తెలుసు, ఎక్కడెక్కడికో మీరు వెళ్ళగలరు, అవన్నీ కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, నా యొక్క ఒక అంశం మాత్రమే అంటాడు। మీరు చేసేటటువంటి ఈ బచ్చా సాధనలు అర్ధరహితమైనటువంటి సాధనలు ఈ గాయత్రి మంత్రాలు ఈ యజ్ఞాలు ఈ అనుగ్రహ మాలా మంత్రాల వల్ల మీరు యోగము సాధించగలుగుతారు అంటే సాధించలేరు అనేటటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి అవగాహనకి మీరు రావాలి భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే. మరి ఎలా వస్తుంది యోగం? మరి ఇది అంత కష్టం, అసంభవం, మనం చేయలేము అన్నప్పుడు ఇంకే భగవద్గీత వింటే ఎందుకు? దాని గురించి మళ్ళీ 18 యోగాలు ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్తగా వినండి అని నేను చెప్పడం ఎందుకు? ఎందుకు అంటే దివ్యం దదామితే చక్షుః, నీకు కావలసినటువంటి ఆ దివ్యమైనటువంటి చక్షు నేనే ఇస్తాను. ఆయన ఇవ్వకపోతే మీరు చూడలేరు. ఇవ్వవలసింది ఆయన, చేయవలసింది ఆయన. ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఈ మాటను. మీరు యజ్ఞాలు చేశారు, పూజలు చేశారు, తపస్సులు చేశారు, దానాలు చేశారు, దానివల్ల మీరు భగవంతుణ్ణి గలము అనుకుంటే అది జరగదు. ఆయన ఎవరినవుతే వరిస్తాడు, ఆయన వరించాలి, మనం కాదు. మనం ఏంటి అప్లికేషన్ పెడతాం అంతే. ఈ అప్లికేషన్ యొక్క రిజల్ట్ ఏమవుతుంది అనేది నిర్ణయించేటటువంటి ఫైనల్ అథారిటీ ఆ యోగేశ్వరుడు పురుషోత్తముడు. మీరు ఏదైనా చెప్పండి. అంచేత ఈ విధమైనటువంటి అవగాహనతో కనుక మనం సాధనలు మొదలెడితే, ఏ విధమైనటువంటి అవగాహనతో మనం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సాధనలు విశ్వరూపానికి పనికిరావు, భగవంతుడికి పనికిరావు. మరి సాధనలన్నీ వేస్టేనా మాస్టారు? వేస్ట్ కాదు. దానికి అనుకూలమైనటువంటి మానసిక శారీరక ఆలోచనాత్మకమైనటువంటి పరిస్థితి ఏర్పరుస్తుంది. డిగ్రీ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చేస్తుందా? కానీ చదువు ఎవరు మానటం లేదు కదా, ఉద్యోగం రావటం లేదు, గ్యారంటీ లేదు, అంచేత నేను చదువు మానేస్తాను అంటే ఇంకా ఇంకా డొనేషన్లు కట్టి మనం చదువుకుంటున్నాం. ఆ విధంగా ఆలోచించండి దీన్ని. మీరు చదువుకున్నంత మాత్రాన ఏ విధంగా అయితే ఉద్యోగం గ్యారంటీ లేదు, పెళ్లి చూపులకు కూర్చున్నంత మాత్రాన అమ్మాయికి పెళ్లి అయిపోతుంది అన్నది ఎలాగైతే గ్యారంటీ లేదు, అదే విధంగా ఈ సాధనలన్నీ చేసినా కూడా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అన్నటువంటి గ్యారంటీ లేదు. కానీ ఆ భగవద్గీతలోనే చాలా చోట్ల గ్యారంటీ ఇస్తాడు. నువ్వేమీ గాభరా పడకు, నేనున్నాను. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, వాళ్ళని నేను ఈ మృత్యు సంసార సాగరం నుంచి నేనే దాటేస్తాను. యోగక్షేమం వహామ్యహం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యొక్క యోగాన్ని క్షేమాన్ని కూడా నేనే చేసుకుంటాను, నేనే చేస్తాను, నువ్వేమీ చేయక్కర్లేదు. ఆ మాట అర్థం ఏమైనా మీరు ఆలోచించారు ఎప్పుడైనా? నేను చెప్పిన దానికి శ్రీకృష్ణుడు చెప్పింది ఒకటేనేమో అని ఎప్పుడైనా మీకు అవగాహనగా వచ్చిందా? నువ్వు నన్ను తప్ప ఇంకేం ఆలోచించకు. నీ యోగము నీ క్షేమం యొక్క బాధ్యత ఎవరిది? ఆయనది. అంటే ఇంకా నువ్వు చేసేది ఏంటని? నేను చెప్పింది ఆయన చెప్పింది ఒకటే, కానీ నేను ముందు చెప్పింది వింటే మీకు భయం వేస్తుంది, ఆయన చెప్పింది వింటే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఆయన చెప్పాడు అది, మరి జగద్గురువు చెప్పింది ఆనందం ఎందుకు ఇవ్వదు? ఖచ్చితంగా ఆనందం ఇస్తుంది. కానీ ఇద్దరం చెప్పేది ఒకటే. బెర్నార్డ్ షా గురించి ఒక మాట ఉంది, ఒక సభలో ఆయన మాట్లాడుతున్నట్ట. బెర్నార్డ్ షా గురించి ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళే తెలుసు, ఆయన కాస్త తిక్క మనిషిని, మామూలు తిక్క కాదు మహా తిక్క, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు. ఒకసారి ఆయన దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వచ్చిందిట. వచ్చి, మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, ఆయన పెళ్లి చేసుకోలేదు బెర్నార్డ్ షా, మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో, మన పిల్లే పుట్టే వాళ్ళకి నా అందం మీ తెలివితేటలో వస్తాయి, ఎంత బాగుంటుందో అందిట. ఊరుకోకూడదుగా మైక్ దగ్గరికి వెళ్ళాయిట. ఈ అమ్మాయి ఇలా అంటుంది, నాకు చిన్న అనుమానం ఉంది, మరి నా రూపం దాని తెలివితేటలో వస్తే ఏమవుతాయి. అలాంటి వ్యక్తి ఆయన బెర్నార్డ్ షా, మంచి గందరగోళం చేస్తాడు. ఒక ఆడియన్స్లో ఒకసారి కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ, మరి ఏ సందర్భం వచ్చిందో ఏంటో తెలియదు, ఇందులో కూర్చున్న వాళ్ళలో సగం మంది మూర్ఖులు అన్నట్ట. ఇంకా చూసుకోండి, నక్కలు, పెళ్లి కూతులు అన్ని, అందరికి నేచురల్ కదా కోపం వస్తుంది. తప్పు చెప్పాను సారీ, నేను ఆది కాదు, నేను చెప్పదలుచుకున్నది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సభలో ఉన్నటువంటి సగం మంది బుద్ధిమంతులు, అది చెప్దాం అనుకుని అలా చెప్పాను అన్నట్ట. అందరూ ఊరుకున్నారు. ఊరుకోటంలోనే తెలుస్తుంది కదా అర్థం ఏంటో. ఇందుకు ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అంటే, యోగము అనేటటువంటి పదాన్ని మనం చాలా చౌకబారుగా వాడుతున్నాం, దాన్ని బజారు పాలు చేసాం మనం. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలో మానవీయ చేతనత్వ యొక్క పరాకాష్ఠ. మనం మనుషులుగా పుట్టాం, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాం. ఆ మనుష్యులుగా పుట్టినటువంటి మానవులలోనే అనేక జాతులు, అనేక వర్ణాలు రకరకాలుగా చెప్పుకొని వచ్చారు. మన ఋషులు చేసినటువంటి వర్ణాశ్రమ వ్యవస్థలో పరిపూర్ణమైనటువంటి పీక్కి తీసుకువెళ్ళినటువంటి ఋషులు చేతనత్వ స్థాయిలో, ఇంకా అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్ళలేనటువంటి స్థాయిలో కూడా మళ్ళా వాళ్ళు 5 రకాలు చేయగలిగారు ఋషులు. ఋషుల తర్వాత మహర్షులు, మహర్షుల తర్వాత రాజర్షులు, బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత దేవర్షి. ఈ ఋషుల మధ్య స్థాయి భేదాన్నే మనం పట్టుకోగలగలేము. ఇంకా యోగ విద్య యొక్క స్థాయి భేదాన్ని ఎక్కడి నుంచి పట్టుకుంటాం, ఇందుకు యోగ విద్య యొక్క స్థాయి భేదాన్ని ఎక్కడి నుంచి పట్టుకుంటాం అన్నాం అంటే, అక్కడి నుంచి మొదలెడతారు వాళ్ళు ఋషులు. ఋషిత్వం రావాలి అంటే మీరు యోగస్థితిలో ఉండాలి. యోగస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నా ఋషి అన్నా ఒకటే. ఇంత అద్భుతమైనటువంటి, అత్యుత్తమమైనటువంటి, చాలా అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వానికి తీసుకువెళ్ళేటటువంటి మార్గాన్ని చివరికి ఎక్కడికి తీసుకొచ్చాం మనం? ఓ మంత్రాన్ని జపం చేసుకుంటే వచ్చేస్తుంది, యజ్ఞం చేస్తే వచ్చేస్తుంది. అంత ఈజీగా రాదు అది. సైకిల్ తొక్కటం రాదు, సైకిల్ ఉన్నవాడు ఏం చేసుకోలేడు. అలాగే కారు, స్కూటరు, ఈత కొట్టడం. మరి ఈత కట్టడం సులభమా కష్టమా? వచ్చిన వాడికి చాలా సులభం, రానివాడికి ఇంకా అంతకంటే కొంపలు అంటుకుపోయేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఓ పడవలో ఓ పండితుడు, ఓ పడవవాడు వెళ్తున్నట్ట. రామకృష్ణ పరమహంస చెప్తాడు ఈ కథ. పండితుడు నోరు మూసి కూర్చోలేరు కదా, పండితుడు అంటేనే అర్థం వాడు నోరు మూసి కూర్చోలేడని. ఎవడూ లేడు పడవలో, పడవ వాడుతూనే మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నీకు లెక్కలు వచ్చా అన్నాడు. రాదన్నాడు. ఎలా వస్తుంది అనుకున్నాడు అసలు పండితుడికి బుద్ధి ఉండాలి కానీ. కానీ పండితులు అలాంటి ప్రశ్నలే అడుగుతారు. మనం అలాంటి పండితులమే. సినిమా హాల్లో ఇంటర్వెల్లో వస్తారు మన ఫ్రెండ్ ఎవడో, ఏమయ్యా సినిమాకి వచ్చావా అని అడుగుతామండి. చాలామంది అడుగుతారు సినిమా హాల్లోనే. అలాంటి పండితుడు వాడు కూడా. అంచేత ఆ పండితుడు ఏం చేశాడు, పడవవాడిని అడిగాడు, నీకు లెక్కలు వచ్చా? రాదు, వేస్ట్, నీ లైఫ్ 1/4 లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్నాడు. సరే ఇంకో శాస్త్రం ఏదో చెప్పాడు, కెమిస్ట్రీ వచ్చా? రాదు, ఇంకో 1/4 పోయిందన్నాడు. ఫిజిక్స్ వచ్చా? రాదు, 3 వంతులు పోయింది పో నీ జీవితం అన్నాడు. ఈ లోపల తుఫాన్ వచ్చింది. ఈత వచ్చా అని అడిగాడు పడవ్వాడు. ఇప్పుడు రాదు అన్నాడు. నీ కర్మ, నీ పూర్తి జీవితం పోయింది, నేను పోతున్నా అన్నాడు, దూకేశాడు. యోగ విద్య కూడా అంతే. మీరేం అక్కర్లే మీకు. మీకు ఈ గాభరా పడిపోయి నేను చెప్పిన దాన్ని విని మాకేం తెలియదే, మరి ఏం చెయ్యాలి ఏం లే. మీకు కావాల్సింది ఒకటే, దూకే సాహసం కావాలి, దూకేయగలగాలి. ఈత నేర్చుకోవటానికి నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, మీరు దూకగలగాలి అంతే. అంతకంటే మీరు చేసేది ఏం లేదు. దూకేశాక ఏం జరుగుతుంది? ఇంకా దూకేశాక చేసేది ఉంది? మనమే కంగారు పడక్కర్లే. అప్పుడు ఆయన వాగ్దానం చేసినా చేయకపోయినా చేసేదేదో ఆయనే చేసుకుంటాడు. కానీ ఆ దూకటానికి కావలసినటువంటి సాహసం తెచ్చుకోవటానికి భగవద్గీత యొక్క ఈ క్లాసులు మనకి ఉపయోగపడితే, మీకు ఉపయోగపడితే మనందరి జీవితాలు కూడా ధన్యమైపోతాయి. ఆ దూకగలగాలి. ఆ దూకటానికి కావలసినటువంటి ఆ బాధ, ఇది చాలా గొప్పది అని తెలుసు. దూకలేకపోతున్నాం, ఆ బాధ ఉందే. ఆ బాధని అర్జున విషాద యోగం అన్నారు. ఇది కూడా యోగమే. ఇంచేదంటే ఆ బాధ రానంత వరకు అసలు జరగదుగా. ముందు ఆ బాధ రావాలి కదా మీకు. యోగం అనేది ఏదో ఉంది, అదేదో చాలా గొప్పది ఉంది. ఆ గొప్పదైనటువంటి విషయాన్ని నేను అవగాహన చేసుకోవాలి, దాన్ని నేను పొందాలి అనేటటువంటి ఆ ఆవేదన, ఆ తపన మీలో బయలుదేరినంత వరకు ఏ సాధన మనం చేసినా కూడా యోగ విద్య యొక్క మొదటి అడుగులోకి ఇంకా మనం వేయలేదు అని అర్థం. మరి ఈ సాధనలన్నీ ఎందుకు చేయిస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇవంతా కూడా మనకి 4వ అధ్యాయంలో తగులుతాయి. మనం అప్పుడు కాస్త దాని గురించి డీప్గా మనం చదువుకుందాం. కానీ ఇక్కడ అర్జున విషాద యోగం గురించి, ఎందుకంటే మనం అందరము అనేక జన్మల బట్టి ఆ మెట్టు మీదే ఉన్నాం, ఆ మెట్టు నుంచి దూకలేకపోతున్నాం. మీరు బుధవారం నాడు వచ్చే సీరియల్ ఏంటని, అన్వేషిత చూసి ఉంటే చిన్నవాడు అనిరుద్ధ్ ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాడు. ఆ సీన్ మీలో చూసి ఉంటే అర్థం అవుతుంది మీకు. ఏం చేస్తాడు అక్కడ ఇన్స్ట్రక్టరు, జంప్ 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 అంటూ ఉంటాడు. వాడితో పాటు ఉన్న మిగతా పిల్లలందరూ జంప్ చేస్తారు, కానీ మన అనిరుద్ధ్ గారు హీరో గారు కదా జంప్ చేయడు. అప్పుడు అతను మాస్టర్ ఉంటాడు అమెరికా నుంచి వచ్చిన, అతను ఏం మాట్లాడు, అతను పేపర్ చదువుతూ ఉంటాడు. అక్కడ పేపర్ తీసుకొచ్చి పక్కన పడేస్తాడు, దగ్గరకు వస్తాడు మెల్లిగాను, ఎత్తుతాడు, విసిరేస్తాడు. ఈత వచ్చేస్తుంది వాడికి. ఆ సాహసం, సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ మెచ్చుత, అక్కడ నుంచి అర్జున విషాద యోగం స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి కూడా పాండవులు కష్టపడుతూనే ఉన్నారు, రకరకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు సంపాదించుకున్నారు. ఎంత సంపాదించుకున్నా కూడా వాళ్ళకి మనం అనుకునేటటువంటి మనశ్శాంతి లేదు, వాళ్ళు పాపం శాంతియుతంగానే ఉన్నారని నా నమ్మకం. కానీ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి రాజ్యం లేదు కనుక వాళ్ళు సుఖంగా లేరు అని. కానీ వాళ్ళకి రాజ్యం ఉందో లేదో దేని బట్టి తెలుస్తుంది అంటే, అడవిలో ఉన్నప్పుడే అర్జునుడు ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చోగలిగాడు. ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చోగలిగేవాడికి రాజ్యం ఉన్నట్టా లేనట్టా, అది చాలా పెద్ద ప్రశ్న. అంచేత మన దృష్టికోణము, యోగ విద్య సాధకుల యొక్క దృష్టికోణము కొంచెం అర్జున విషాద యోగంలో మీరు అర్థం చేసుకోండి. మొదటి శ్లోకంలోనే మొత్తం రంగరించి పెట్టేస్తాడు. ఇప్పుడు కూడా ఇంట్రొడక్షన్లోనే మన టెక్స్ట్ బుక్స్ వాటిలో కూడా మీరు చూడుకోండి, ఆ టైటిల్లోనే మీకు తెలిసిపోతుంది అందులో ఉన్నటువంటి విషయం ఏంటో. అలాగే టైటిల్లోనే అర్జున విషాద యోగంలోనే మొట్టమొదటి టైటిల్లో ఏం చెప్పాడు అక్కడ, ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు అంటే మనమే, యోగ సాధకులమైనటువంటి యోగ విద్యలోకి వెళ్ళుతున్నటువంటి వ్యక్తులమే. ఆ దృష్టికోణంతోనే మీరు భగవద్గీతను ఎప్పుడైనా చదవండి. అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకున్నారు అని మాత్రం చదవకండి భగవద్గీత. అర్జునుడు అంటే నువ్వు, ఎవరు పుస్తకం చదువుతున్నాడో వాడు. శ్రీకృష్ణుడు ఎవడు, నీ లోపల నుంచి చెప్తున్నటువంటి శక్తి. చాలామంది నన్ను అడుగుతారు మీ గురువు ఎవరని, శ్రీరామ్ శర్మ ఆచార్య అని చెప్తాను. శుద్ధ తప్పు అబద్ధం. శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్తాడు ఆయన గురువు ఎవరు, సర్వేశ్వరానందజీ. శుద్ధ తప్పు అది, పరమాబద్ధం అది, నమ్మకండి. అలాగే ఎవరైనా గురువుల గురించి ఒక విషయాన్ని గురించి చెప్పినప్పుడు ఏదో ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటారు కదా, ఫలానా ఆయన మా గురువు, లారీ మాషే మా గురువు అంటారు. యుక్తేశ్వరగిరి, యుక్తేశ్వరగిరి మా గురువు అని ఎవరంటారు, పరమహంస యోగానంద. అందరూ అబద్ధాల కూరలే, పరమాబద్ధాల కూరలు. ఎందువల్ల, ఎక్కడ అబద్ధం జరుగుతుంది, మీకు నచ్చకపోతే వాళ్ళు చెప్పిన మాట వినరు. అంచేత మీరు ఎవరి మాట వింటున్నారు అని అసలు పాయింట్. గురువు అంటే గురువు మాట వినాలి కదా, మీరు ఎవరి మాట వింటున్నారు, మీ మనస్సు యొక్క మాట వింటున్నారు. గురువు మాట ఎక్కడ వింటున్నారు, మీరు వింటున్నారా నిజం చెప్పండి, ఆలోచన చెప్పండి ఎవరైనా. ఒకవేళ విన్నారే అనుకోండి, ఫలానా ఆయన మా గురువు, ఆయన చెప్పినట్టు వింటున్నాను అంటే ఏంటి, వాడి మనస్సు ఆయన చెప్పింది వినటానికి ఒప్పుకుంది అంటే అసలు గురువు ఎవరు అది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మనయేవ మనుష్యాణ కారణం బంధమోక్షయో, ఆ స్థాయి రావాలి మనకి సాధనలో. బాహ్యంగా ఉన్నటువంటి గురువు జోలికి వెళ్ళకండి. ఇచ్చారంటే ఆయన చెప్పింది మీకు నచ్చుతే అది మీదే. కెమిస్ట్రీ చదివిన వాళ్ళందరూ కెమిస్ట్రీ అని చెప్పటంలే, డాక్టరీ చదివిన వాళ్ళందరూ కూడా డాక్టర్లే, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా ఇంజనీర్సే. అదేవిధంగా యోగ విద్య చదివిన వాళ్ళందరూ కూడా ఒకే చేతనత్వం కలిగినటువంటి గురువులు. ఆ స్థాయికి ఏది వెళ్తోంది, మీ మనస్సు వెళ్తోంది. ఆ మనస్సు ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉంది అంటే, ధృతరాష్ట్రవాచ, ఆ మనస్సు ప్రశ్నిస్తోంది. ఏమని ప్రశ్నిస్తోంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాండవాః చైవ కిమకురువత సంజయ. చాలామంది విపరీతంగా నా దగ్గరికి వచ్చి వాపోతారు, సంస్కృతం రాదు మాస్టరు, నాకు రాదు, మరి భగవద్గీత చదువుతున్నాం మనం. నాకు తెలిసినంత వరకు భగవద్గీత చదవటానికి మాత్రం సంస్కృతం అక్కర్లే. ఇందులో మీకు తెలియని పదాలు ఏమున్నాయో నాకు చెప్పండి. అందుకని ధృతరాష్ట్రు వాచ, సరే ధృతరాష్ట్రుడు చెప్పాడు అంటే మీరే అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? ధర్మక్షేత్రే అంటే ధర్మక్షేత్రంలో, కురుక్షేత్రే పనిచేసేటటువంటి క్షేత్రంలో, సమవేత కలిసి ఉన్నటువంటి యుద్ధం కోసం చేరినటువంటి వ్యక్తులు, కిమ కురువత ఏమి చేశారు? ఇది ఈ పరిస్థితి మీది, మనది, ప్రతి సాధకుడిది. ఏ సాధకుడిది? పరిపూర్ణమైనటువంటి ఆత్మసమర్పణ చాతకానంత వరకు ఈ గందరగోళం తప్పది. మొదటి శ్లోకంలోనే ఉంటాం మనం. అర్జున విషాదయం యొక్క మొదటి శ్లోకమే గతి అందరికీ. ఇందువల్ల మొదటి శ్లోకమే గతి. ధర్మక్షేత్రే అనగానే మనకేం గుర్తొస్తుంది? హిందూ ధర్మం గుర్తొస్తుంది. ఇంకా ఏమైనా ధర్మాలు మీకు గుర్తున్నాయా? గబుక్కుని పేర్లు గుర్తు రావటం లేదు నాకు. బౌద్ధ ధర్మం, ఇంకా క్రిస్టియానిటీ, ఇంకా ఇంకా ఏమున్నాయి ధర్మాలు? ఇలా ఉన్నాయి కదా ధర్మాలన్నీ. మనకు అనేక ధర్మాల పేర్లు తెలుసు, కానీ ఇవన్నీ ధర్మాలు కావు అని చెప్తుంది భగవద్గీత. మీరు దీన్ని ధర్మం అనుకుంటున్నారు, గంగలో దిగబోతున్నారు. ఇంతకంటే గంగా స్నాన ఫలం మీకు గొప్పగా రాదు. ధర్మం ఏమిటి అని అడిగితే హిందూ ధర్మం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ముస్లిం ధర్మం ఉంది, జైన్ ధర్మం ఉంది, బౌద్ధ ధర్మం ఉంది. రేపు ఖచ్చితంగా రజనీష్ ధర్మం వస్తుంది, గ్యారంటీ అది. ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తుంది. ఇవన్నీ ధర్మాలు కావు. భారతీయ సాంప్రదాయంలో ధర్మం అనేదానికి ఒక కండిషన్ పెట్టారు. ఆ ధర్మం ఎలా ఉండాలిట? అపౌరుషేయమై ఉండాలి, మనిషి ద్వారా ఆపాదించబడినది కాకూడదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్జున విషాదం ఇందుకు ఎక్కడ వల్ల వచ్చింది? మీ విషాదం అక్కడ వల్ల వస్తోంది. మీకు ఎలా వస్తోంది మీకు విషాదం? రాముల వారిని ఎవడో అన్నాడు, రాముల వారు మనకి ఆరాధ్య దేవుడు కనుక కోపం వచ్చేసింది. రాముల వారు ఆరాధ్య దైవము కాని వాళ్ళకి ఆ మాట వింటే ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ధర్మం ఏం చెప్తుంది అంటే అందరికీ ఒకేలాగా ఉండాలి. ఒకేలాగా లేకపోతే అది ధర్మమే కాదు, ఉప్పు ఉప్పగానే ఉంటుంది, అది దాని ధర్మము. పంచదార తీయగా ఉంటుంది, అది దాని ధర్మము. నిప్పు ముట్టుకుంటే, చల్లగా ఉంటే ఖచ్చితంగా నిప్పు కాదు. నీళ్లు ముట్టుకున్నారు, తడి తగల్లే మీకు. మైసభలో నీళ్ళై ఉంటాయి అవి. ఆ ద్రౌపది పక్కన ఎక్కడో కూర్చొని గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే అనాలి, అప్పుడే కదా అక్కడ నీళ్లు లేకపోయినా నీళ్లు ఉన్నాయనిపిస్తుంది. అర్థమవుతున్న ధర్మం అంటే ఏమిటో ఈ ధర్మం గురించి ఆలోచించండి. మీరు మొదట ఈ అవగాహనకి రండి. మీరు హిందువులా, మీరు క్రిస్టియన్లా, మీరు ముస్లింలా, మీరు జైనులా, దీనికి అసలు అవగాహనే లేదు, అవసరమే లేదు. ఇవన్నీ కూడా ధర్మాలు కాదు, మతాలు. మతాలని పట్టుకుని ధర్మాలు పేరిట గాభరా పడి కొట్టుకు చూస్తున్నాం మనం. వివేకానంద ఒక చోట రాశాడు, ఇప్పటికింకా చాలా వింటుంది. వివేకానంద విడిపోయి 100 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. వివేకానంద అప్పుడు చికాగోలో ఒక స్పీచ్ ఇస్తూ, మత సమ్మేళనంలో ఇచ్చినటువంటి స్పీచ్ కాదు, వేరే చోట స్పీచ్ ఇస్తూ, 2 మహాయుద్ధాలలో పారినటువంటి నీరు నెత్తురు కంటే ధర్మం పేరిట పారినటువంటి నెత్తురు 10 రెట్లు ఎక్కువ అన్నాడు అప్పుడు. మరి ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది. ఇందువల్ల అలా జరిగింది. మొట్టమొదట మన గుడ్డితనం ఉందే ధృతరాష్ట్రత్వము అనే కొత్త పేరు మనం పెట్టుకుందాం. అప్పుడు ఎవరికీ అర్థం కాదు. మనం గబుక్కుని ఏదైనా మాట వచ్చిందనుకో, ఏం నీకే అర్థం కాలేదా మాస్టర్ చెప్పింది అనకూడదు. ఏమనాలి? ధృతరాష్ట్రత్వము అందాం మనం. బాగుంటుంది కాస్త, ఎవరు ఏం అనుకోరు. మనలో ఉన్నటువంటి ధృతరాష్ట్రత్వం అంటే ఏంటంటే ధర్మాన్ని నియమాలలో వేరుకుంటాం. ఎలాంటి నియమాల్లో వెతుక్కుంటాం మనం? మనిషి ఏర్పరచుకున్నటువంటి నియమాల్లో వెతుక్కుంటాం. అది మనం చేసేటటువంటి మొట్టమొదటి ధృతరాష్ట్రత్వము. ముందు అది వదులుకోవాలి, ఆ ధైర్యం రావాలి మీకు. యోగ సాధన. అర్జునుడు అదే తప్పు చేశాడు. ఏంటి అర్జునుడు చేసినటువంటి తప్పు? యుద్ధానికి రెడీ అయిపోయాడు, వచ్చేసాడు. నా తాత మీద, నా గురువు మీద, నా బంధువుల మీద, వాళ్ళ మీద నేను బాణం ఎలా వేస్తానన్నాడు. వేస్తే ఏమవుతుందిట? కులక్షయం అయిపోతుంది అన్నాడు, కొంపలు అంటుకుపోతాయన్నాడు. లుప్త పిండోదక క్రియాహ, అసలు మనకి పిండ ప్రదానం చేసేవాళ్ళని ఉండరుపో అన్నాడు. గురువుకి, గురువుని మించిన శిష్యుడు అసలు అర్జునుడికి అసలు ముందు ఫస్ట్ ఇది ఇచ్చాడు, మొదటే లెక్చర్ కొట్టించాడు. అసలు గురువుని నోరు విప్పనివ్వలే. అసలు 40 శ్లోకాల్లో వాయిస్తాడు గురువుని. కానీ అవంతా ఏంటి, మానవ నిర్మితమైనటువంటి సో కాల్డ్ ధర్మాలు, వాటికి ఏమీ విలువ లేదు. మీరు ఏర్పరచుకున్నటువంటి విలువలవి, ఆ విలువలు మీరు ఏర్పరచుకుంటే ఉంటాయి, ఏర్పరచుకోకపోతే ఉండవు. పెళ్లి కంటే ఘనంగా ఉడుగు చేస్తారు చాలా చోట్ల, చాలా చోట్ల ఇప్పటికీ చేస్తారు కొంతమంది. దానికి అసలు ఇంగ్లీష్ వాళ్ళు దానికోసమే దాని పేరు ఏం పెట్టారంటే థ్రెడ్ మ్యారేజ్ అని. థ్రెడ్ మ్యారేజ్ అంటే అర్థమవుతుంది కదా, తాడుతో పెళ్లి చేసుకోవటం అని. అంత గ్రాండ్గానే చేసేవాళ్ళు, చేశాక ఏమైంది, అది విపు కొక్కటానికి పనికొస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు అది. దానికి ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావు, ఇంకో ధృతరాష్ట్రత్వం. ఖర్చు పెడుతున్నారు, పనికిరాదులే, ఇంతటి ఆ తాడు ముక్క కోసం మనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అని కూడా అడగం. చేశారు, చేశాక గాయత్రి చేసుకుంటున్నాడు ఆవిడు, చేసుకోవటం లేదు. చేసుకోవటం లేకపోతే ఆవిడకి ఎందుకు చేస్తున్నాం మనం, అందరూ చేస్తున్నారు కనుక. తమాషా ఇంకోటి కూడా నేను చూశాను, నేను ఉడిగి ఎందుకు చేసుకోవాలో నాకు చెప్పాడు ఒకడు, అంతవరకు నాకు తట్టలే మాస్టారు, అది చేసుకోకపోతే అదే అసలు కూడా. నాకు అప్పుడు అర్థమైంది, నిజమే సుమా, అది పాయింటే కదా అని. అంచేత ఖచ్చితంగా ఎప్పుడైనా ఉడుగు అవ్వకపోతే పెళ్లికి ముందైనా పాపం ఉడుగు చేస్తారు. అసలు పెళ్లికి ఎన్నేళ్ళు ముందు ఉడుగవ్వాలి, కనీసం మన సాంప్రదాయము మన యొక్క ఋషుల యొక్క అవగాహన ప్రకారము కనీసం 8 అయిపోవాలి వాళ్ళకి. 8 అయిపోతే వాడికి 24 వచ్చే లోపల వాడు ఆ గాయత్రి మంత్ర సాధనలో తన చేతనత్వంలోని అనేక ఉచ్చ స్థాయిలకి చేరుకోగలగాలి. మళ్ళీ ధృతరాష్ట్రత్వమే, అదేమీ లేదు. ఇది ధర్మక్షేత్రే, గుడ్డితనం అక్కడొచ్చింది, ధర్మక్షేత్రంలో దూరింది గుడ్డితనం. ఇంకా పరిపూర్ణమైనటువంటి గుడ్డితనం ఉందిలేమ్మా, పొగేం చేస్తుంది మంది. ఆ పరిపూర్ణమైనటువంటి గుడ్డితనం వల్ల ఏర్పడినటువంటి కష్టాలు వచ్చాయి కదా మనకి. ముందు అర్జున యొక్క ఆ విషాద యోగం మీరు అవగాహన చేసుకోండి. మీ విషాదానికి కూడా అదే కారణం, అనేక విషాదాలకు అదే కారణం చూసుకోండి మీరు. నేను చేయదలసినట్టు చేయలేదేమో, ఎడం చేత్తో ఆరతి పళ్ళెం ముట్టుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి, చేయి కోసేసుకుందామా, మరి కోసుకోలేంగా చెప్పినా కొయ్యం, గురువు చెప్పినా. గురువు మీద ప్రేమ చాలా ఉండొచ్చు కానీ కర్మజాలే ఆ గురువు నువ్వు చేయి కోసుకో అన్నాడు అనుకో, ఆ గురువును వదిలేస్తాం. అలాంటి గురువు వద్దు మాకు. ఎలాంటి గురువు కావాలి, మోడర్న్ డాక్టర్ లాంటి గురువు కావాలి. నాకు భలే నచ్చుతారు ఈ మోడర్న్ డాక్టర్లు చూస్తే. అసలు గురువులు వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. బీపీ వచ్చింది, పేషెంట్ వచ్చాడు, చూశాడు చాలా హై బీపీ ఉంది, ఉప్పు తినకూడదు అని చెప్పాడు డాక్టర్. ఉప్పు తినకూడదు అని చెప్పాక తినకూడదు, ఎందుకు తినకూడదు, ఆ రోగ లక్షణం కనుక. ఆ రోగం ఉన్నవాళ్ళు ఉప్పు తినకూడదు. వీడేమంటాడు, కాదు డాక్టర్ గారు కొంచెం తింటా. ఆ కొంచెం ఎంత కొంచెం అవుతుందో మనకు తెలీదు. ఇంటికి వెళ్ళి భార్యతో ఏం చెప్తాడు, డాక్టర్ గారు కొంచెం తినమన్నాడు, ఎంత కొంచెం తినమన్నాడు చెప్పాడు. మన ధర్మంలో కూడా ఆ పిచ్చి పనే చేస్తాం. ఆ పిచ్చి పనే చేసుకుంటూ వచ్చే మొత్తం ధర్మాన్ని నాశనం చేసుకుందాం. ఇది ఇంకో ధృతరాష్ట్రత్వం, ఇంకో గుడ్డితనం. ధర్మక్షేత్రంలో ఏర్పడినటువంటి ఈ గుడ్డితనాలన్నింటినీ మీరు బయట పడకపోతే భగవద్గీత యొక్క 2 మీరు వెళ్ళలేరు. 1 వాయించి పారేశాడు ఎన్ని రకాలైనటువంటి గుడ్డితనాలు ఉన్నాయో. తినకూడదు అన్నటువంటి ఉప్పు సరే తిను అన్నాడు అనుకోండి డాక్టరు, మరి వాడు డాక్టర్ అవునా కాదా, ఆ రోగానికి అది తినకూడదు. పేషెంట్ 10 అడిగినంత మాత్రాన నువ్వు తిను అని చెప్పేశావు అనుకో, అప్పుడు నువ్వేం డాక్టర్వి, తినకూడదు రూల్ ప్రకారం, తింటే చస్తావు అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఆ ధైర్యం ఇదివరకు ఋషులకు ఉండేది. రాజుల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది నియమం అంతే, దాన్ని మీరు ఏమీ చేయలేరు, దాన్ని మీరు తప్పించుకోలేరు. ఆ విధమైనటువంటి ధర్మాన్ని మీరు పట్టుకోండి. మీరు మాట్లాడితే మార్చుకోగలిగేటటువంటి ధర్మం అది. ధర్మం ఎలా అవుతుంది, ఆ భావన నేను మీకు ఏది అందచేయదలుచుకున్నానో దాన్ని పట్టుకోండి మీరు. ధర్మం అంటే ఏమిటి, ప్రకృతిలో శాశ్వతమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు మారవు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, మారదు అది, శాశ్వతమైనటువంటి నియమము, సనాతనమైనటువంటి నియమము, నిత్య నూతనమైనటువంటి నియమము. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్న వైపు తూర్పు అవుతుంది. అలాంటి ధర్మం ఏదైనా మీకు తెలుసా, ధర్మం అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి కర్మకాండంలో కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల్లో కానీ, మీరు మతానికి అవుతే చెంది ఉన్నారు కానీ, మీరు చేసిన ఇవాళ చేసినటువంటి పని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే ఫలితాన్ని ఇస్తుందా? రాయి పైకి ఎగరేశాం, ఖచ్చితంగా కింద పడుతుంది. అది పడదు, గ్యారంటీ కింద పడుతుంది. మీరు ఎక్కడ విసిరిన శాశ్వతమైనటువంటి నియమం, సనాతనమైనటువంటి నియమం, నిత్య నూతనమైనటువంటి నియమం. అది ఎందుకు నిత్య నూతనమైనటువంటి నియమం? నీకు మళ్ళా అది కొత్త. మీ తాత ముత్తాతలు చేశారు, వాళ్ళు రాయి పైకి విసిరారు, రాయి కింద పడింది. ఈరోజు నువ్వు రాయి పైకి విసురుతావు, మళ్ళా రాయి కింద పడుతుంది. అలాంటి ధర్మము మీకు ఏదైనా తెలుసా? ధర్మం అనే పేరుతో మనం చేస్తున్నటువంటి ఈ కర్మకాండలందరూ గుడ్డివి, ధృతరాష్ట్రత్వము అని ఎందుకు అన్నాడు అంటే, ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడి యొక్క మాటలవి, గుడ్డివాణి యొక్క మాటలవి. మన ధర్మం అంతా కూడా గుడ్డిదే. ఏ ధర్మాన్నైనా తీసుకోండి, మనం గురువుల్ని ఫాలో అవుతున్నాం, గురువుల్ని చేస్తున్నాం. నిజంగా గురువుల్ని ఫాలో అవుతున్నావా? బుద్ధుడు, బౌద్ధ ధర్మం, క్రైస్ట్, క్రిస్టియానిటీ, మొహమ్మద్, ముస్లిం ధర్మం, రామకృష్ణ పరమహంస, వివేకానంద, అరవిందో, శ్రీరామ శర్మ ఆచార్య, వీళ్ళందరూ గురువులేగా? వీళ్ళందరూ గురువులు అవుతే, మనం గుడ్డివాళ్ళం కాకుండా ఉంటే మనకు ఒక ప్రశ్న వచ్చి ఉండాలి. బుద్ధుడు తను ఏది చేసి బుద్ధుడయ్యాడో స్పష్టంగా చెప్పాడు, అందులో మనకు అనుమానం లేదు కదా. బుద్ధుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత ఆవేదన చెందాడు, ఎన్ని రకాలైనటువంటి మార్పుల్ని చూసుకుని, రకరకాలుగా తన జీవితాన్ని మార్చుకుని, రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసుకుని, చివరికి ఇదంతా వద్దు మనకి, ద గోల్డెన్ మీన్, మధ్య మార్గంలో వెళ్దాం మనం, అదే చాలా ఉపయుక్తమైనటువంటి జీవిత విధానం అని చెప్పాడు, చేశాడు. తను బుద్ధుత్వం పొందాడు కదా. బుద్ధుడు తర్వాత ఎంతమంది బౌద్ధులు బుద్ధుత్వం పొందారు అది నా ప్రశ్న. ఏడు ఇంకో బుద్ధుడు ఏడి దాగలేడు. బుద్ధుడు దాంకున్నాడేమో మాస్టారు, దాంకోలేడు. నిప్పుని నువ్వు గడ్డి పెట్టి కప్పావు అనుకో, ఏమీ అవ్వదు, గడ్డి కూడా మండిపోతుంది. రామకృష్ణ పరమహంస, నువ్వు వివేకానందని అందించాడు. రామకృష్ణ మిషన్ ఉంది. ఏడి వివేకానంద, ఇంకో వివేకానంద ఏడి? ఫాలోవర్సేగా అందరూ, కొన్ని లక్షల మంది ఉన్నారనుకుంటాంగా. ఇన్ని లక్షల మందిలో నిజంగా మీ ఉద్దేశం ఏంటి? ఆ స్థాయికి ఎదగలేని వ్యక్తులే అందరూ అనా మీ ఉద్దేశం? ఒకవేళ అదే మన ఉద్దేశం అయి ఉంటే వివేకానంద చెప్పింది తప్పిందే కదా, తప్పే కదా. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు వివేకానంద. ప్రతి ఆత్మ బీజరూపంలో భగవంతుడే. ప్రతి ఆత్మ బీజరూపంలో భగవంతుడవుతే, రామకృష్ణ పరమహంస, వివేకానంద చెప్పినటువంటి మార్గమే ఆ భగవత్ తత్వానికి చేరువుగా తీసుకువెళ్ళగలిగేది అవుతే, ముంకో వివేకానంద ఎందుకు రాలేదు? ధర్మక్షేత్రే ద ఫీల్డ్ ఆఫ్ రిలిజియన్. ధర్మక్షేత్రాన్ని మీరు కూలంకషంగా పరిశీలించండి. రామభక్తులు చాలామంది ఉన్నారు, డౌట్ లేదు కదా. ఇంకో రాముడేడి ఎందుకు రాలే? కెమిస్ట్రీ చదివినవాడు కెమిస్ట్రీ గురించి మొత్తం చెప్పగలిగితే, ఇంజనీరింగ్ చదివినవాడు ఇంజనీరింగ్ గురించి మొత్తం చెప్పగలిగితే, తిరిగి మళ్ళా వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ ఇంజనీరింగ్ కాలేజీలోనే లెక్చరర్గా వెళ్ళి ఆ లెక్చరర్ పక్కన కూర్చుంటున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఆ విషయంలో వాడు నిష్ణాతుడు అవ్వగలిగాడు, తిరిగి అతన్ని ఇంజనీర్ అనే పిలుస్తున్నాం మనం. మరి రామభక్తుడు ఇంకో రాముడు ఎందుకు అవ్వలేకపోతున్నాడు? కృష్ణ భక్తుడు ఇంకో కృష్ణుడు ఎందుకు అవ్వలేకపోతున్నాడు? అరవిందో సొసైటీ నుంచి ఇంకో అరవిందో ఎందుకు రాలేదు? ధర్మక్షేత్రే. ఈ ప్రశ్న కనుక మీకు రావటం మొదలెడితే యోగ సాధనలో మీరు అడుగు పెట్టినట్టే. కానీ ఆ గురువులు చెప్పిన మార్గం తప్ప తప్పు కాదు, ఆ మార్గం 100% కరెక్టే. మన దృష్టికోణం తప్పింది. మన దృష్టికోణం ఏమిటి అంటే, ఇంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి గురువులు మన కూతురికి పెళ్లి చేయించటానికి, మనకి ఉద్యోగం ఇప్పించటానికి, మన అప్పులు తీర్చటానికి, మన ఇల్లు కట్టుకుంటూ వచ్చేటటువంటి అడ్డంకుల కోసము వచ్చారు అని. ఇంకో ధృతరాష్ట్రత్వం ముందు అది కరెక్ట్ చేసుకోండి. ఇంచేదంటే మీకు స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే ఇంత అద్భుతమైనటువంటి పుస్తకం భగవద్గీత పుస్తకాన్ని షూల్జే అనేటటువంటి షోపెన్హైర్ అని రెండు రకాల జర్మన్ ఫిలాసఫర్స్ ఉన్నారు. షోపెన్హైర్ని ఈజీ చైర్ ఫిలాసఫర్ అంటారు, అంటే పడకుర్చీ మీద పడుకుని వేదాంతం చెప్పేవాడు అని. మనలో చాలామంది పడకుర్చీ వేదాంతులే, ఒక పూట భోజనం లేకపోతే వేదాంతం ఎగిరిపోతుంది. షోపెన్హైర్ కూడా అలాంటి వేదాంతే, కానీ కాస్త నిజమైన వేదాంతే, వెతుకుతున్నాడు. అతని వేదాంతం యొక్క పరాకాష్ఠ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, చాలా డబ్బున్నవాడు జమీందారు, పెద్ద భవనం ఉంది, ఆ భవనం చుట్టూ పెద్ద తోట ఉంది, ఆ తోటకి రాత్రి నిద్ర పట్టక ఒకసారి బయటకు వచ్చాడు ఆయన షోపెన్హైర్. చీకటిగా ఉంది, తోటమాలి ఉన్నాడు, ఎవరక్కడా అన్నాడు. ఈయనేం చెప్పలే, ఈయనకి ఫిలాసఫర్ అంటేనే అర్థం ఏంటంటే ఏం పట్టకుండా ఉండాలి కదా, అసలు ఆ ప్రశ్న ఆయన వినలేదేమో. మరి ఆ ప్రశ్న వినకపోతే ఎందుకు వచ్చావు, ఈ ప్రశ్నలన్నీ ఎవరు ఎక్కడ ఎందుకు అని అడిగేశాడు వాడు. చివరి ప్రశ్న ఏదో ఆయనకు వినిపించినట్టుంది, అది తెలిస్తేనే ఇంక ఈ గొడవ అంతా ఎందుకు అన్నాడు. కస్త్వం కోహం కుతః ఆయాత, ఈ ప్రశ్న ధర్మక్షేత్రంలో ఈ ప్రశ్నకి మీరు జవాబు వెతుక్కుంటున్నారా? ఈ ప్రశ్నకి ఎవడికి జవాబు కావాలి? కావాలా నిజంగా మనకి ఈ ప్రశ్న? అసలు ఈ ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా మనకి? ధృతరాష్ట్ర వాచ ధర్మక్షేత్రంలో వచ్చినటువంటి గుడ్డితనం అది. మరొకటి, గురువు దగ్గరికి కష్టాలు చెప్పుకోవడానికి రాకూడదా? కష్టాల నివారణ అడగకూడదా? ఖచ్చితంగా అడగొచ్చు, కానీ కష్టాల నివారణ అడుగుతో మిగతావి అసలైనటువంటి మౌలికమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఈ జన్మకి సంబంధించినటువంటి ప్రశ్న పరంపర ఎప్పుడైతే మనం అడగము, ధర్మక్షేత్రంలో గుడ్డితనం ఏర్పడింది. ఆ గుడ్డితనం యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే, ఇన్ని ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి భారతదేశంలో ఆధ్యాత్మికత గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నవాళ్ళు మనకి ఎక్కడా కనిపించరు. ఇది ధర్మక్షేత్రం గురించి చెప్పుకున్నాం మనం. ఇంకో గుడ్డితనం ఉంది మనకి, కురుక్షేత్రే. పోనీ ధర్మక్షేత్రంలో మనకి అవగాహన లేదు, ఫిలాసఫర్స్ కావు మనం, అసలు మనకి దేవుడు వద్దు, దెయ్యం వద్దు, ఏదో నేను బతికున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించుకుంటున్నాను నేను, అక్కడితో నన్ను వదిలేయండి అన్నాడు. వదిలేశారు. ఎవడు వదిలేశాడు? శ్రీకృష్ణుడు వదిలేసి ఇంకో ప్రశ్న వేశాడు అక్కడ కురుక్షేత్రే, నాయన అక్కడ కూడా నువ్వు గుడ్డివాడివే, ఇందుకు నువ్వు అక్కడ కూడా గుడ్డివాడివే? నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత రేపు ఎవడైనా వచ్చి నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి అని గ్యారంటీగా చెప్తాడు అని మీకు తెలిస్తే అక్కడ ఇల్లు కట్టుకుంటారా? ఆలోచించండి ఒకసారి. మీరు ఇల్లు కట్టుకున్నారు, గ్యారంటీ ఏంటి అంటే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇంటిని మీరు ఉండనివ్వం, మేము ఎప్పుడో అప్పుడు వెకేట్ చేయించేస్తాం. అంటే ఇల్లు కట్టుకుంటారా? కట్టుకుంటున్నాం. కురుక్షేత్రే మనకు తెలుసు గ్యారంటీగా ఎప్పుడో అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని. ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, అది వేరే విషయం. కానీ గ్యారంటీగా మృత్యు వస్తుంది, మృత్యు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి. మరి అది మూర్ఖత్వం కాక ఏంటి? పరమమూర్ఖత్వం. మృత్యువు తప్పదు అని మీకు తెలిసిన తర్వాత మీరు చేసేటటువంటి ఏ పని అయినా గ్యారంటీగా తప్పే అవుతుంది. కార్యక్షేత్రంలో, భౌతిక సుఖాల క్షేత్రంలో మీరు చూసుకున్నా, బుద్ధుడు మారిందక్కడే, ఆ కురుక్షేత్రంలోనే మారాడు. మొట్టమొదట ఎవరిని చూశాడు? ఒక రోగగ్రస్తుని చూశాడు. నాకు రోగం వస్తుందా అన్నాడు. వస్తుందన్నాడు. 1/3 లైఫ్ అవుట్ అనుకున్నాడు. తర్వాత ముసలాన్ని చూశాడు. నేను ముసలాన్ని అవుతానా అన్నాడు. గ్యారంటీగా అవుతా అన్నాడు. 2/3 లైఫ్ అవుట్ అన్నాడు. ఈ లోపల శవం వెళ్తోంది చూశాడు. నేను చస్తానా అన్నాడు సారథిని. గ్యారంటీగా చస్తావా అన్నాడు వాడు, మంచి సారథి వాడు. కానీ మనలాంటి సాధకుడు కాదు బుద్ధుడు, బుద్ధుడు లాంటి సాధకుడు. అవుతే నేను ఎలాగో చచ్చేదానికి గందరగోళం అంతా ఎందుకు? వైరాగ్యం కాదు ఇది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను వైరాగ్యం గురించి మాట్లాడటం లేదు, బాధ్యత రాహిత్యం గురించి కూడా మాట్లాడటం లేదు. మన యొక్క షార్ట్ సైడెడ్నెస్, మంద చూపు, ఎందుకు పనికిరాని వాటి సేకరణలో అర్థం ఏమైనా ఉన్నదా? నువ్వు దాన్ని ఉపయోగించుకోలేవు, నువ్వు దాన్ని ఏమీ చేసుకోలేవు. ఎన్నాళ్ళు అనంతమైనటువంటి ఈ కాలంలో నీకు కాస్త అనుభవించాలి తెలియాలి అనేటటువంటి ఏజ్ ఎప్పటికి వస్తుంది? ఓ 20 ఏళ్లకు 25 ఏళ్లకు వస్తుంది. కాస్త సంపాదించుకొని నిలదొక్కుకోగలిగేసరికి 40 ఏళ్ళు వస్తాయి. 40 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యాప్యం స్టార్ట్, మోకాళ్ళ నొప్పులు, కళ్ళజోళ్ళు, దగ్గులు, ఆయాసాలు అన్నీ స్టార్ట్. ఇంతకీ నువ్వు సంపాదించుకున్నది ఎవరి కోసమని? కురుక్షేత్రంలో కూడా నువ్వు గుడ్డివాడివే. సమవేత యుత్సవః, ఇలాంటి గుడ్డివాళ్ళు దెబ్బలాటకి కూర్చున్నారు. తమాషా అక్కడ ఆశ్చర్యం. అందుకే ఇందాక నేను మీతో చెప్పానే ఒక వ్యక్తి గురించి, ఏంటో ఆ పేరు మర్చిపోతున్నా, బెన్నాషా. వేదాంతం గురించి, ధర్మం గురించి చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం. ఎలాంటి నల్లపిల్లిని? లేనటువంటి నల్లపిల్లిని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇటు ధర్మం గురించి ఏమీ రాదు. పోనీ భౌతిక జీవితంలో మీకు ఏమైనా అవగాహన ఉందా? దాని గురించి ఏమీ అవగాహన లేదు. భౌతిక జీవితంలో అవగాహన రాహిత్యం గురించి తర్వాత తర్వాత మనం చదువుకుంటే 5వ అధ్యాయాన్ని చెప్పుకొస్తాం. కర్మ సన్యాసంలో మనం ఆశ్చర్యం ఇస్తున్నాం, అసలు ఇంత తెలియని వాళ్ళం మనం ఇంకా ఎలా జీవించి ఉన్నాం అంటే చాలా గొప్ప అని. అంచేత ఇటు ధర్మక్షేత్రము కురుక్షేత్రము ఏదీ తెలియనటువంటి వ్యక్తులందరూ యుద్ధానికి చేరారు. అక్కడ ఎందుకు యుద్ధానికి చేరారు? చాలా మంది అడుగుతారు, అయితే భీష్ముడికి ధర్మం అంటే తెలీదా? ద్రోణాచార్యుడికి ధర్మం అంటే తెలీదా? కృపాచార్యుడికి ధర్మం అంటే తెలీదా? అశ్వత్థామకి ధర్మం అంటే తెలీదా? తెలిసింటే కృష్ణుడే ఎదురుకుండా యుద్దంలో వాళ్లకు ఆపోజిట్ గా నించుంటే కృష్ణుడు వైపు ఎందుకు రాలేదు? చిన్న ప్రశ్న. మీరు కారణాలు ఏమైనా చెప్పుకోండి, అర్ధరహితమైనటువంటి కారణాలు. తాటి చెట్టు ఎందుకు ఎక్కామని అడిగితే జవాబు ఏంటి? దూడగడ్డి కోసం. అలా ఉంటుంది. స్వయంగా ధర్మమూర్తి అయినటువంటి, స్వయంగా ఆ పరమేశ్వరుడే ఆ రూపం ధరించి వచ్చాడు అని నారదుడు లాంటి వ్యక్తులు చెప్తున్నారు కదా, దేవర్షులు చెప్పారు కదా. భీష్ముడు ధర్మాచార్య పరాయణుడే కదా, ద్రోణాచార్యుడు ధర్మాచార్య పరాయణుడే కదా, ధర్మం తెలుసున్నటువంటి వాడే కదా. మరి ఎదురుకుండా సజీవమైనటువంటి ధర్మము, మూర్తీభవించినటువంటి ధర్మము, నేను ఇటువైపు ఉన్నాను అని స్పష్టంగా చెప్తూ ఉంటే నువ్వు ఎందుకు రాలేకపోయావు ఇటువైపు? అహంకారం వల్ల. అనేక కారణాలు. ఆ కారణాలు మనం తర్వాత తర్వాత చూసుకుందాం. ఎలాగ మన జీవితాల్లో దెబ్బతింటాం. మనం భీష్ముణ్ణి 5000 సంవత్సరాల తర్వాత ఇవాళ తిట్టక్కర్లే, ద్రోణాచార్యుని ఇప్పుడు తిట్టుకుంటే మనకేం లాభంలే. కానీ ఇక్కడ మనం ఆ పిచ్చి పని చేస్తున్నావా? మనం కూడా అలాంటి పిచ్చి పని చేస్తున్నావా? మాస్టర్ గారు మాకు ఈ బాధ్యతలున్నాయి, మాస్టారు ఇదుంది, అంచేత నేను యోగం చేయలేకపోయాను, లేకపోతేనా ఆఫ్టర్ ఆల్ విశ్వామిత్రుడు అంతపాటి నేను చేసే సాధనలకి ఊపి పారేసి ఉండేవాడిని. బాధ్యతలు, ఆ మూర్ఖత్వం మనం చేస్తాం. ఏది ఉచితమో అని మనకి ఖచ్చితంగా తెలిసిన తర్వాత కూడా ఉచితమైనటువంటి దానిని మనము చేయలేకపోవటమే పెద్ద గుడ్డితనం, ధాతరాష్ట్రత్వం. కానీ ఏంటి, మళ్ళా యుద్ధానికి చేరారు వాళ్ళందరూ, అందరూ యుద్ధానికి చేరారు. ఎందుకు అందరూ యుద్ధానికి చేరారు అని మనం చెప్తున్నామంటే, ఇటు పాండవుల వైపు ఉన్నవాళ్లు గుడ్డివాళ్లే, అటు కౌరవుల వైపు ఉన్నటువంటి వాళ్లు గుడ్డివాళ్లే. పాండవుల వైపు ఉన్నవాళ్ళు ఎవరో చాలా కళ్ళున్నవాళ్లు అనుకోకండి. ఇంచేత కృష్ణుడి యొక్క నిజస్వరూపం అర్జునుడికే తెలియలేదు. అర్జునుడిని మించి కృష్ణతత్వం అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి మనకి మరి భూలోకంలో ఎప్పుడూ రాకపోవచ్చు, ఒక రాధ తప్ప. కానీ రాధ కృష్ణుడి యొక్క ఇంకో స్వరూపాన్ని అర్థం చేసుకుంది. శాశ్వత ధర్మగోప్త అనేటటువంటి, సనాతనస్వం అనేటటువంటి ఆ ధర్మగోప్త స్వరూపాన్ని అర్జునుడు మాత్రమే అర్థం చేసుకున్నాడు. రాధకి కూడా ఆ ధర్మస్వరూపం అర్థం కాలే. ఆ అర్జునుడు మళ్ళా ఏం చేశాడు? లెక్చర్ ఇచ్చాడు యుద్ధం చేయకూడదు అని. నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖానిచ, ఎందుకు ఈ రాజ్యం? ఫిలాసఫీ, మామూలు ఫిలాసఫీ. మళ్ళా
రుధిర ప్రదిగ్ధ, నెత్తురు కూడు నేను తింటానా, గుడ్డితనం గుడ్డితనం గుడ్డితనం, ఆ గుడ్డితనమే అర్జున విషాదానికి కారణము, సాధకుడు యొక్క విషాదానికి కారణం. ఇది అర్థం చేసుకోండి. ప్రతి చోట మనం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా గుడ్డే. మరి ఎలా, ఎవరు చెప్తారు మనకి మార్గం? మనం గుడ్డివాళ్ళం, ఒప్పేసుకున్నాం. మరి ఈ గుడ్డి వాళ్ళకి మార్గం చూపించేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? కిమ కురువత సంజయ. సంజయుడు అనేటటువంటి ఒక వ్యక్తికి టీవీ ఇచ్చారు. ఇంత లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఆ కాలంలో సంజయుడు ఒక్కడికే ఆల్ రైట్స్ ఇచ్చారనమాట. మహాభారత యుద్ధాన్ని లైవ్ టెలికాస్ట్ చేశాడు ధృతరాష్ట్రుడికి. మరి ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన సాధనలో ధర్మక్షేత్రంలో గుడ్డితనం, మనకి మన సాధనలో ఏంటి గుడ్డితనం? ఏ ధర్మాలు మనకి తెలియదు? శరీరం యొక్క ధర్మాలు తెలియవు, ఇంద్రియాల యొక్క ధర్మాలు తెలియవు, మనోమయ కోశం యొక్క ధర్మాలు తెలియవు, ఆనందమయ కోశం యొక్క ధర్మాలు తెలియవు, విజ్ఞానమయ కోశం యొక్క ధర్మాలు, అసలు అది ఉందనే తెలియదే. తర్వాత ధర్మాల గురించి మనం చూద్దాం. అదో గుడ్డితనం ధర్మక్షేత్రంలో. మరి కురుక్షేత్రంలో ఎంతవరకు మనము మన బంధువులతో కానీ, మన స్నేహితులతో కానీ, మన పెళ్లాంతో కానీ, మన పిల్లలతో కానీ, మన పై ఆఫీసర్స్తో కానీ ఎంతవరకు మనం మెలగాలి? కోపం వచ్చిందా ఫినిష్ ఎదుటివాడు, కోపం రాలేదు ప్రేమ వచ్చిందా అప్పుడు ఎదుటివాడు ఫినిష్ అయ్యే ప్రేమలో, ఏదొచ్చినా ప్రమాదమే. అక్కడ గుడ్డితనమే. ఎంతవరకు మనం కంట్రోల్లో ఉండాలి, ఎంతవరకు మనం ఏ పని చేయాలి అనే ఈ రెండు రకాలైనటువంటి నిర్ణయాలు తెలుసుకోలేనటువంటి వ్యక్తులకు అర్జున విషాద యోగంలోనే మొదటి స్టెప్లోనే ఆ గుడ్డి వాళ్లకు ఒక ఆశాకిరణం కనిపింపజేస్తాడు. కిమ కురువత సంజయ. ఈ గుడ్డివాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తారు గుడ్డివాళ్ళు? అలాంటి గుడ్డితనమే ఈ ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది. హిట్లర్ యొక్క వాటి యొక్క జరిగినటువంటి సంఘటనల గురించి మనం రాబోయే రోజుల్లో జరుగుతున్నప్పుడు ఆ గుడ్డితనం ఎలా వచ్చింది దాన్ని అర్థం చేసుకుందాం. కానీ ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ధర్మము అనేది శాశ్వతమైనటువంటి దయ ఉండాలి, సనాతనమైన దయ ఉండాలి, నిత్య నూతనమైనది అయి ఉండాలి. ఇది లేకపోతే అది ధర్మం కాదు. ఇవాళ గాయత్రి యజ్ఞం అంటాం, రేపేమో దుర్గా సప్తశతి అంటాం, ఇంకా శాశ్వతం ఏముంది అక్కడ? నిత్య నూతనం ఉంది కాదు. వీటి వెనకాతల శాశ్వతమైనటువంటి, నిత్య నూతనమైనటువంటి, సనాతనమైనటువంటి సత్యాలను మనం ఎలా ఉపయోగిస్తున్నాం దాన్ని పట్టుకోండి మీరు. ఆ విధమైనటువంటి అవగాహనతో కురుక్షేత్రంలో మన బంధుత్వాలలో మన జీవితాలలో మృత్యువు ఖచ్చితంగా మనకి ఎప్పుడో అప్పుడు వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఓ 20 ఏళ్ల తర్వాత, ఓ 20 ఏళ్ల తర్వాత కాకపోతే ఓ 70 ఏళ్ల తర్వాత గ్యారంటీ అన్నప్పుడు ఏ పనికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటటువంటి ఒక నిరంతర మథనం మీలో స్టార్ట్ అవుతే దాన్ని అర్జున విషాద యోగం అంటాం. ఆ అర్జున విషాద యోగం మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలి? రెండో స్టెప్ వరకు తీసుకెళ్లాలి. మొదటి మెట్టు ఎక్కగానే రెండో మెట్టు మీకు కనిపిస్తుంది. ఆ రెండో మెట్టు వరకు రేపు మనం వెళ్ళగలుగుతామో లేదో మనకి తెలియదు. కానీ ఇవాళ మాత్రము ఈ భావాన్ని కనుక మీరు మనసులో పెట్టుకుని వెళితే ఈ భావమే మిమ్మల్ని ఆ యోగ సాధన యొక్క చివరి అంచు వరకు తీసుకు వెళ్లగలదు. ఈ అవగాహన మీలో స్పష్టంగా ఉంటే దాన్ని గుర్తుంచుకుని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని శాంతంగా ఉండండి. ఆ ఆలోచన తరంగాల యొక్క తాకిడి మీ మనస్సులకి తగలనివ్వండి. స్వస్తి.